నిజమైనటువంటి శక్తిని గుర్తించాలి. కానీ నిజమైన శక్తిని మనం ఎలా గుర్తిస్తాం? మనం చెప్తున్నటువంటి విషయాన్ని వినటానికే కావలసినటువంటి ఏకాగ్రత రాదు. ఇంకా సాధనలో ఏం ఏకాగ్రత వస్తుంది? మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. అది చెప్తూ ఉంటే గాయత్రి మంత్ర జపం చేస్తారు గంట సేపు, ఏమంటే నాకు తెలిసే ఒక మంత్రము పూర్తిగా లక్ష్యంతో ఏకాగ్రత అవడం ఉచ్చారణ చేయడం. ఆ గంటలోనే ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏం చెప్తారు? గంట జపం చేశాం మాస్టర్. సాధన జపం యొక్క లక్ష్యం ఏంటి మనకి? గురువు గారు 7.5 గంటలు 6.5 గంటలు జపం మొదలెడితే అలారం పెట్టుకుని జపంలో వెళ్ళిపోయేవారు. మళ్ళా ఎప్పుడు ఆయన తెలిసేది జపం ఆపాలని? అలారం కొడితే, అలారం బై ఛాన్స్ కొట్టలేదనుకో ఇంకా ఆయన బయటకు రాడు. ఇంకంటే అంత రుచికరంగా ఉంటుంది మనకి. ఓం భో తర్వాత అసలు అన్నామో లేదో కూడా తెలియదు. అసలు చాలా మంది నాతో చెప్తారు, అసలు మేము మంత్రం అంటున్నామో లేదో తెలియని స్థితిలో పడిపోతున్నాం మాస్టర్ గారు. చాలా మంచిది, అంత జాగరూకత ఉన్నారన్నమాట. మంత్రోచ్చారణ చేసి ఇంకే తదంటి లక్షణాలు వస్తున్నాయి. ఫ్యాక్ట్ ఏంటి అంటే అభిరుచి లేక. ఇది కూడా ఒక నల్లమందు లాంటిది అని చెప్తాడు కాల్ మార్క్స్. నల్లమందులాగా మీరు ఉపయోగించుకున్నారు అంటే చాలా కష్టాలు వస్తాయి మీకు. రెండిటికీ చెడ్డవాళ్ళు అవుతారు. ఉభయభ్రష్టత్వం అంటారే, ఇటు భౌతిక జీవితంలో మీరు ఎందుకు పనికిరారు, రెండు ఆధ్యాత్మిక జీవితంలో అసలు ఎక్కడికి వెళ్లాలో తెలియని వాళ్ళు ఎందుకు పనికి వస్తారు? అంచేత తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య శరికాంపతే శతనీయం నరేంద్రస్య తదా సాధ్య వ్యవస్థిత. నిద్రను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. శయనాగారం వరకు వెళ్ళటం, కానీ నిద్రను ఉపయోగించుకోవటం ఎప్పుడు కుదురుతుంది అంటే జాగ్రత్త అవస్థని మీరు నూటికి నీళ్లు పాళ్ళు ఉపయోగించుకుంటేనే. ఒక్క క్షణము కూడా వ్యర్థముగా పోకూడదు. ఒక్క క్షణము కూడా వ్యర్థముగా పోకూడదు అంటే ఒక టైం టేబుల్ ఉండాలి. ఒక కాల పరిమితికి నిర్ణీతమైనటువంటి టైం ఉండాలి. ఆహారానికి నిర్ణీతమైనటువంటి టైం ఉండదు. టిఫిన్ వస్తుంది, అందరూ కలిసి ఒకేసారి తినలేరు. ఎందుకు తినలేరు ఒకేసారి అంటే చాలా బిజీగా ఉన్నారండి. ఎంత బిజీగా ఉన్నారంటే అసలు వాళ్ళు ఆ పని చేయకపోతే ఇంకేముంది? అసలు ప్రళయం వచ్చేస్తుంది. మరి ప్రళయాన్ని ఆపటం ముఖ్యమా? టైం ప్రకారం తినటం ముఖ్యమా? ఎన్నిసార్లు మనం చెప్పుకుంటే ఏంటి లాభం? మీరు ఒక వ్యవస్థీకృతమైనటువంటి జీవితం ఇక్కడ కూడా జీవించలేకపోతే, అందరూ కలిసి ఒకే విధంగా జీవించలేకపోతే. ఆహార నియమాలు అంటే అర్థం ఏంటి? మంచినీళ్ళు తాగితే అందరూ ఒకేసారి తాగండి, టిఫిన్ తింటే అందరూ ఒకేసారి తినండి. ఉన్నవాళ్ళు 3, తింటే టైం 6, అది కూడా మళ్ళా సగం సగం. ఏంటంటే మేము చాలా బిజీగా ఉన్నాం, కుదరదు. అది శయనాగారం వరకు వెళ్ళాలి అంటే 4వ శ్లోకంలోనే గాయత్రి రామాయణం అడ్డుకుంటుంది మీకు, మింగుడు పడదు అది ఆ శ్లోకం. నిద్రాస్థితిలో కూడా మీరు సాధన చేసుకోవాలి అంటే యానిషా సర్వభూతేషు తస్యాం జాగర్తిర్ సంయమి. మన లక్ష్యం అదే. మీకు తెలియటంలే మీ లక్ష్యం ఏంటో. ఏదో 2 సార్లు గాయత్రి మంత్రం చేసాం, 3 సార్లు గాయత్రి మంత్రం చేసాం, 4 పదాలు మనం ఖండతా పట్టేశాం, కుదరదు అది. 24 గంటలు నిరంతరమైనటువంటి సాధన గురువు గారు చెప్పింది. అంతకంటే తక్కువ చేస్తే వాడు సాధకుడు కాదు. ఇంకా వాడు సాధనా మార్గంలో ఉన్నాడు తప్ప సాధన ఆరూఢుడు కాలేదు వాడు. ఆ సాధన ఆరూఢుడు అవటానికి ఇక్కడ జాగ్రత్త అవస్థలో మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ప్రతి సెకండ్ ఒక వ్యవస్థగా ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యాన్ని పొందటానికి ఉపయోగించుకోవాలి. నిర్ణీతమైనటువంటి లక్ష్యం పొందటానికి ఉపయోగించుకోవడం తర్వాత చూద్దాం. ముందు అసలు ఒక విశేషమైనటువంటి టైం టేబుల్ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవటానికి ఇంట్లో అయితే కుదరదు. ఇక్కడ ఎందుకు మీరు టైం టేబుల్ ప్రకారం చేసుకోలేకపోతున్నారు? ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం రాజ్యాలు వాళ్ళది, అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే నాకు కుదురుతుందా మీకు కుదురుతుందా అని కాదు, ప్రకృతి ఒప్పుకోదు. ప్రకృతికి వ్యవస్థ చాలా ఇష్టం. మనిషి తప్ప మిగతావన్నీ కూడా ప్రకృతిలో చాలా నియమబద్ధంగా జీవిస్తాయి. ఆఖరికి గాయత్రి మంత్రం యొక్క అధిదేవత సూర్యుడు కూడా 2001వ సంవత్సరంలో డిసెంబరు 5 పొద్దున్న 6వ తారీఖున 8 గంటలకు రావాలి అని నువ్వు ఇప్పుడు లెక్క వేసి చెప్పేస్తే కరెక్ట్గా 8 గంటలు 8 సెకండ్లకు వస్తాడు. మనము తీసుకోవలసినటువంటి ఆహారాన్ని ఒకే టైంకి తీసుకోలేకపోతున్నాం. రాయవలసినటువంటి టేప్స్ ఉన్నా అవున్నా ఒకే టైంకి మొదలెట్టి అందరూ ఒకే టైంకి ఆపలేకపోతున్నారు. పరస్పరమైనటువంటి సంతులన, పరస్పరమైనటువంటి అవగాహన, వంశము, వంశాన్ని ప్రశంసించాడు అని రాస్తున్నాడు కదా. తుష్టావాస్య తథా వంశం. వంశం అంటే ఒకడా మొత్తం. అసలు కోరిక ఏంటి? ఆధ్యాత్మిక లక్ష్యం మనం 800 కోట్ల మంది మానవ శరీరధారులు కూడా ఒకేలా జీవించాలని, ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే విశ్వము. నలుగురుంటే 4 రకాలుగా జీవిస్తే, 10 మంది ఉంటే 10 రకాలుగా జీవిస్తే ఇంకా ఆ వాతావరణాన్ని మనం ఎలా నిర్మించగలం? దాని గురించి మనం తప్పు చేస్తున్నాం ఒప్పు చేస్తున్నాం దాని గురించి గాభరా పడకండి. నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, జారిపోతూ ఉంటాను. మళ్ళా ఇలా కాదు, అలా ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. కానీ లక్ష్యం క్లియర్ గా ఉంటే ఎలా చేస్తే బాగుంటుందో మీరే నిర్ణయించుకోవచ్చు. ఆ లక్ష్యాలు క్లియర్ గా లేకపోయేసరికి మాస్టర్ మీరు చెప్పండి. కానీ గందరగోళం ఎక్కడొస్తుందంటే మాస్టర్ ఏ ఉద్దేశంతో ఆ లక్ష్యం చెప్పారో ఆ లక్ష్యం మీకు తెలియదే, మరి ఎలా? ఇప్పుడు గందరగోళం అక్కడొస్తుంది. దాంతో మొత్తము వ్యవస్థ ఏమైపోతుంది? ఏది నిర్మాణం చేద్దాం అనుకున్నా, ఏ పని చేద్దాం అనుకున్నా, ఇద్దరిది సమానమైనటువంటి లక్ష్యాలు లేవు. వంశంలో అన్ని కూడా ఒకటే జీన్స్. జీన్స్ మారవు కదా, మనం తెలిసిపోతూ ఉంటుంది కదా, వీడు ఏ వంశానికి చెందినవాడు, వాడు ఏ వంశానికి చెందినవాడు. ఆ జీన్స్ ఇక్కడ ఒకటిలాగా లేవు. జీన్స్ అంటే ఏంటి? శరీరాకృతి గురించి మనం మాట్లాడటం లేదు. శరీరాకృతి ఒకే వంశంలో ఒకేలాగా ఉండవు. కానీ వాళ్ళ ఆలోచన సరళి మాత్రం ఆ జీన్స్ పట్టేస్తాయి మనకి. ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలాగా మాట్లాడతారు, ఒకే విధమైనటువంటి ఉదాహరణలు నోట్లోంచి వస్తూ ఉంటాయి ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి. ఇక్కడ మరి ఈ గాయత్రి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి లక్ష్యాలు ఉండాలి? మళ్లీ చెప్తున్నాను నేను, అది ప్రశంస అంటే. దేని గురించి మనం ప్రశంసించుకుంటున్నాం? మనము ప్రకృతికి అనుగుణ్యంగా జీవిస్తాము. 2, మౌనంగా ఉంటాము. 3, ఆ మౌనములో ప్రకృతి మనకి ఏ సందేశాన్ని ఇస్తుందో అది పట్టుకుంటాము. ఈ 3 తప్ప మిగతా అన్ని చేస్తున్నాం మనం. ఎన్నిసార్లు మనం అనుకున్నా కూడా ఈ 3 కుదరటనే, మౌనంగా ఉండలేము. మౌనంగా ఎందుకు ఉండాలి? బిగదీసేసుకుని ఇరిటేషన్ వచ్చేసి కోపంగా వచ్చేసి మయొస్తారు, మౌనంగా ఉండమంటారా? ఇంకా చూసుకో, 40 రోజులు మేము మాట్లాడము. కోపంతో మాట్లాడటం మానేయొచ్చు, దానికి ఉంది. విసుగుతో మాట్లాడటం మానేయొచ్చు, దానికి ఉంది. అర్థం చేసుకుని మాట్లాడటం మానేయాలి. ఎందుకు మాట్లాడటం మానేయమంటున్నాను మిమ్మల్ని? ప్రకృతి మీకు ఏం చెప్తోంది? ప్రకృతి మీకు ఏం చెప్తోంది అన్నప్పుడు ఎదుటివాడు నీ ఇష్టానుసారం మాట్లాడాడా లేదా, నువ్వు ఏది కరెక్ట్ అనుకున్నావో దాన్ని చెప్పాడా లేదా? కాదు, ప్రకృతి నీకేదో చెప్తోంది, అడ్డు తగులుతే అక్కడ, దాని ప్రకారం నువ్వు నిర్ణయించుకో. ఆ నిర్ణయాలు తప్పు కావచ్చు. సైంటిస్టులు చేసే కొన్ని వేల ప్రయోగాలలో, కొన్ని లక్షల ప్రయోగాలలో ఏదో ఒక ప్రయోగమే సఫలమవుతుంది. మీతో అంతా ఫెయిల్యూర్సే కదా. ఇప్పుడు క్యాన్సర్కి మందు కనిపెట్టాలనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్ని లక్షల ప్రయోగాలు, కోట్ల ప్రయోగాలు ఈ పాటికి అయిపోయి ఉంటాయి. కానీ అవంతా వేస్తే అంటారా మీరు? కాదు, ప్రతి ప్రయోగము కూడా మిమ్మల్ని ఆ లక్ష్యానికి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. అని చెప్పి ఎన్నిసార్లు మనం జారాము అది ఇంపార్టెంట్ కాదు. ఎన్నిసార్లు మనం నిలబడి మళ్లీ ప్రయత్నాన్ని కొనసాగిస్తామన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రయత్నం కొనసాగించకపోతే కుదరదు అది. నిరంతరం జన్మ జన్మల బట్టి కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగించేటటువంటి లక్ష్యమే చైనాగారం వరకు వెళ్ళటం. ఇవాళ ఇంతవరకు వచ్చాను, నిద్రపోయాను, మళ్ళా రేపు ఎక్కడ వదిలేమో అక్కడే మొదలెడుతున్నాం కదా. మరి మృత్యు తర్వాత ఏమవుతుందని లాజికల్ గా ప్రకృతి యొక్క నియమాలు అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి కదా. మరి ఇవాళ రాత్రి ఇక్కడ నిద్రపోయాము, రేపు నిద్రలేచారు, ఏ ఏ పని మీరు ఎక్కడెక్కడ ఆపారో అక్కడెక్కడి నుంచే మొదలెట్టాల్సి వస్తుంది కదా. మీకోసం ఆవిడ రాసేయడు, కొంతమందికి రాస్తాడు, మళ్ళా ఎప్పుడు రాస్తాడు? బుర్ర బదరగొట్టుకుని పోతున్న వాళ్ళకి నేను రాసినటువంటిది అర్థయుక్తంగా లేదు, అని వాళ్ళు రాసి 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 అలసిపోయి బుర్ర వేడెక్కిపోయి అలా బయటికి వెళ్తారు వాళ్ళు. అది మాత్రం సినిమాలో పాపం కరెక్ట్ గా చూపిస్తాడు. డైరెక్టర్లు అన్ని తప్పు చేయరు. ఈ లోపల ఇక్కడ ఏమవుతుంది, మళ్ళా అతనే వస్తాడు అదే రూపంతో, వచ్చి ఆ కావాల్సినటువంటిది కరెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజు జరిగింది ఆ పోతన జీవితంలో. అతని బదులు రాముడు వచ్చి రాశాడా, రాయుడు మీరు అలసిపోగలిగితే కార్యక్రమాలలో నిరంతరము ఆ ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం, ప్రకృతి యొక్క గురుత్వాన్ని స్వీకరించటం, మౌనంగా ఉండగలగటం మనం చేయగలిగినప్పుడు ఆ నిద్రాస్థితిలో ఆ తంద్రాస్థితిలో గురువు ప్రవేశిస్తాడు. వనవాసం హి సంఖ్యాయ వాసాం శ్యాభరణానిచ భర్తారమను గచ్చంతే సీతాయే శశిరౌ దదౌ. వనవాసముల యొక్క రోజుల్ని లెక్క పెట్టి భర్తతో పాటు అడవికి వెళుతున్నటువంటి సీతకు ఆమె యొక్క మామ అంటే దశరథుడు వస్త్ర ఆభూషణాలు ఇచ్చెను. వాల్మీకి రాస్తున్నాడు, నారదుణ్ణి అడిగి రాస్తున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. మత్సమ పాతకి నాస్తి పాపగ్ని సమాని, నా అంత పాపి ఎవడూ లేడు, నీ అంత పాపలను పాపాలను నాశనం చేసేవాడు ఎవడూ లేడు అని ఒక వ్యక్తి అన్నాడు. కానీ ఆ అన్న వ్యక్తి ఎవరు, నేను కాదు మీరు కాదు, శంకరాచార్యులు. ఆయన నా అంత పాపి లేడు అంటల్లో మన యొక్క పాపాలు ఆయన యొక్క పాపాలకి చాలా తేడా ఉంది దృష్టికోణంలో. ఆ తేడా మీరు ఊహించి చెప్పగలరా నాకు? శంకరాచార్యుల వారు మత్సమ పాతకి నాస్తి నాలాంటి పాపి లేడు ఆయన రాసుకున్నదే కదా. మనం అంటూ ఉంటాం, మనం అనం అసలు, నాకు తెలియదు, నేను ఎప్పుడు అనలే. ఇప్పుడు ఈ శ్లోకం వచ్చింది కనుక అన్నాను, కానీ లేకపోతే నేను ఎప్పుడు కూడా నేను పాపినని మాత్రం నేను అనొద్దని కూడా చెప్తాను చాలా మందికి. సరే మా శంకరాచార్య గారు ఎందుకని ఉంటాడు, అది ఏ దృష్టిలో అని ఉంటాడు. నేను ఆత్మను అని నాకు దర్శనం అయినా కూడా ఈ శరీరం ఇంకా ఉంది అంటే అర్థం ఏంటి, అంటే అర్థం ఏంటని మళ్ళా మీరు శంకరాచార్య గారు అబ్బాయి ఎందుకు పనికిరారు మా మాస్టర్ చెప్పారు అసలు అని కాదు. మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఆ అన్న వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఆ స్థాయికి ఎదిగి మనం ఆలోచించగలగాలి. అక్కడ మామూలు పాపాల గురించి అసలు అతను మాట్లాడటమే లేదు. ఎప్పుడు ఎప్పుడు మీకు ఆత్మవిస్మృతి కలుగుతుందో, ఎప్పుడెప్పుడు నేను ఆత్మని అని మీరు మర్చిపోతారో అప్పుడప్పుడు మీరు పాపం చేసినట్టే. అసలు పెద్ద పాపం అదే ఆత్మవిస్మృతి. ఇప్పుడంతా అదే పాపంలో ఉన్నాం మనం. నిరంతరం పాపం ఏంటి అంటే నేను ఆత్మని అని మీరు నోటితో అంటున్నారే తప్ప ఆత్మకు కావలసినటువంటి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాల గురించి అనేసరికల్లా మీకు బోర్ కొడుతుంది. ఉద్యోగాలు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, బంగారు మహల్లు వచ్చేస్తాయి, ఇవంతా చెప్తూ ఉంటే ఎంత హుషారుగా ఉంటుందో అసలు. ఇంకా ఇంకా మాస్టర్ ఇంకా ఏమొస్తాయి, ఇంకా ఏమి రావు. మీకు ఆత్మజ్ఞానం తప్ప మిగతాది ఏ వచ్చినా కూడా చాలా ప్రమాదం. అంచేత ఆత్మజ్ఞానం రానున్నటువంటి రోజులు కూడా వనవాసమే. వనవాసం అంటే గాయత్రి రామాయణంలో చెప్పబడుతున్నటువంటి వనవాసం, రాముడు సీత వెళ్లినటువంటి వనవాసం గురించి వాడు చెప్పటంలే. మనం అందరం కూడా వనవాసంలో ఉన్నటువంటి వాళ్లమే. ఇంచేత మనం అందరం వనవాసంలో ఉన్నాం. అనంతమైనటువంటి రాజ్యానికి వారసులై, ఏ రాజ్యానికి, ఆత్మ యొక్క రాజ్యానికి, భగవంతుడి యొక్క రాజ్యానికి, భగవంతుడి యొక్క శక్తికి కూడా మనం వారసులమై, మనం ఎంత త్యాగమూర్తులం అంటే ఆ రాజ్యం వద్దనుకున్నాడు రాముడు, వద్దన్నాడు. అందుకే నేను బాబాయ్ రాజ్యం చేయను మనలాంటి వాడే. అందుకే రాముడు మనకి ఆరాధ్యదైవమయ్యాడు. మంచి పని చేశాడో చెడ్డ పని చేశాడో అది వేరే విషయం. ఖచ్చితంగా రాజ్యం వద్దన్నాడు. మనం కూడా ఆత్మరాజ్యము వద్దు, నేను అడవిలోనే ఉంటాను, కాయలు కూరలు తింటాను. తిని ఏం చేశాడు రాముడు, పోనీ వనవాసంలో ఉండి, వనవాసంలో ఉన్నటువంటి వనంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించుకుంటూ వచ్చాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. మనం కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించుకోవాలి. మొట్టమొదట మన శరీరంలో ఉన్నటువంటి రాక్షసులు, ముఖ్యంగా భారతీయ శరీరంలో ఉన్నటువంటి రాక్షసులు ఏంటి అంటే పోస్ట్పోన్మెంట్. ఏ పని చేయదలుచుకున్నా తర్వాత చేద్దాం. నేను మీకు ఉదాహరణ కూడా చెప్పాను. నేను ఒక అగ్గి పెట్టి కావాలి అంటే రాత్రి 1 గంటకు 8 కిలోమీటర్ల దూరం నడిచి అక్కడంతా షాపులు అవంతా తెరిపించుకుని నానా అవస్థ పడి తెచ్చుకుని వచ్చాను. నేను మీకు చాలా ముఖ్యమైనటువంటి పనికి కూడా తక్షణం చేయాలనిపించదు. మొన్న అమ్మ వచ్చింది, కనకమ్మ గారు వచ్చారు చూశారు కదా, ఆవిడ రుమాలులో 100 రూపాయల నోటు మర్చిపోయింది. ఆ 100 రూపాయల నోటు అందరూ కళ్ళగద్దుకున్నారు. కానీ ఆ క్షణంలో ఆశ్రమానికి తీసుకెళ్లి ఇవ్వాలి అని మాత్రం అనిపించలేదు. ఎప్పుడు ఇస్తా ఉన్నారు వాళ్ళు? రేపు. జేబు చేతి రుమాలలో డబ్బు ఉంది అంటే అదేదో అవసరానికి తెచ్చుకుని ఉంటారు కదా వాళ్ళు. ఖచ్చితంగా అవసరం ఆగిపోయి ఉంటుంది కదా, వాళ్ళు వెతుక్కుంటూ ఉండుంటారు కదా. నువ్వు చూడగానే ఏం చేయాలి? తప్పులు ఎలా జరుగుతాయో చెప్పేదేంటి ఇక్కడ? తక్షణమే మంచి పని అవుతాను. తిట్టాలనిపించింది కనుక తక్షణమే తిట్టడం మొదలెట్టద్దు. మళ్ళీ అది తక్షణమే అనేది దానికి ఉపయోగించుకోకండి. ఇలాంటి తప్పులు, ఎందుకు ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి? ఇక్కడ కూడా మనం ఆ వనవాసంలోనే ఉంటాం. ఎవడి వనంలో వాడు ఉంటాడు, ఆ వనమే వాడికి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడున్న పెద్ద పుల్లు, అక్కడున్నటువంటి వాటినే భరించలేకుండా ఉంటే సామూహికంగా ఏం జీవించగలుగుతాడు వాడు? అక్కడ కావలసినటువంటి వస్త్రాలు, అక్కడ కావలసినటువంటి ఆభరణాలు ఇవ్వబడ్డాయి. ఎవడిచ్చాడు వస్త్రాలు ఆభరణాలు? ఎవరికి ఎవరిచ్చారు? ఇక్కడ శ్లోకంలో దశరథుడు సీతకి ఇచ్చాడు. సాధారణంగా మామ అనేసరికల్లా చందమామ గుర్తొస్తాడు, యూనివర్సల్ మామ కదా. చందమామ యొక్క లక్షణం ఏంటి? పితృదేవతలకు అధిపతి, పితృదేవతల యొక్క ఆశీర్వాద బలంతోనే మనకి శరీరాలు నిర్మించబడతాయి. పితరుల వల్లే కదా ఈ శరీరాలు ఇచ్చేవి, యాన్సిస్ట్రీ. ఈ పితృదేవతల యొక్క అధిపతి చంద్రుడు కనుక, మామ కనుక బట్టలిస్తాడు మనకి పితృదేవతలు. ఇంగ్లీష్ లో దాన్ని ల్యూనార్ గాడ్స్ అంటాం. దాన్నే భగవద్గీతలో చంద్రకిరణాల ద్వారా వెళ్లినటువంటి యోగి మళ్ళా తిరిగి భూమి మీదకి రావాల్సిందే, ఇంకో దారి లేదు, తత్ర చాంద్రమసం యోగి, చంద్రుడి యొక్క మార్గము, యాన్సెస్ట్రల్ మార్గము, హైరార్కి. వస్త్రాలు ఇస్తాడు. ఏ వస్త్రాలు ఇచ్చాడు మనకి? శరీరమే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. నాశనమైపోయినటువంటి, జీర్ణమైపోయినటువంటి బట్టలను వదిలేసి కొత్త బట్టలు ఎంత ఆనందంగా ధరిస్తాం మనం. కానీ జీర్ణమైపోయినటువంటి ఈ బట్టను వదిలేయాలంటే ఎంత బాధపడతాం మనం. ఎందుకు ఆ బాధ? వనవాసంలో ఉన్నాం గనక, తెలియదు కనుక. చిరిగిపోయినటువంటి బట్టను ఏ క్షణంలో అయితే మనం వదిలేస్తామో ఆ క్షణంలో ఏమవుతుంది? కొత్త బట్టలు సహజంగానే మీకు లభిస్తాయి. అంచేత గురుదేవులు ఇచ్చినటువంటి ఆ ఫార్ములా కనుక మీకు అర్థమవుతే, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతి రాత్రి కొత్త మృత్యు అనేలా నై మౌత్ అంటే మీరు నిద్రలేచినప్పుడు మళ్లీ కొత్త బట్టలతో నిద్రలేస్తారు. ప్రతిరోజు ప్రతిరోజు మీరు కొత్త బట్టలు. అది ఆ గురువు యొక్క గొప్పతనం. ఇంత అద్భుతమైనటువంటి గురువుని మీరు మళ్ళా ఎక్కడా పొందరు. కానీ ఆయన చెప్పింది చేస్తే కదా. వనవాసమి సంఖ్యాయ, ఎన్ని శరీరాలు మీరు మార్చేసుకోవచ్చో ప్రతిరోజు ఒక కొత్త శరీరాన్ని మీరు ధారణ చేయవచ్చు. కానీ శరీరం మాత్రమే ఉంటే ఏం లాభం? శరీరంతో పాటు ఇంకా ఏమిచ్చాడు? ఆభరణానిచ, ఆభరణాలంటే ఆ శరీరానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితులు, ఆ శరీరానికి ఉపయోగపడేటటువంటి పనిముట్లు అవన్నీ కూడా ఇచ్చాడు. ప్రకృతి మనకిచ్చింది. అది రామాయణంలో వాళ్ళు చెప్పింది, సీత యొక్క మామ సీతకి బట్టలు ఆభరణాలు ఇస్తే నీకు నాకు ఏం లాభం ఇక్కడ కూర్చొని చదువుకోవటానికి? నిజమే ఇచ్చుండొచ్చు, ఆయన చాలా ప్రేమ ఉంది కోడలి మీద, ఇచ్చాడు, నీకు నాకు ఏం లాభం కథ చదువుకోవటానికి తప్ప? కానీ దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం, దాంట్లో ఉన్నటువంటి సాధన. దీని ముందు శ్లోకంలో సాధన మార్గంలో ఏం చెప్పుకున్నాం, ఎక్కడికి చేరుకోవాలని చెప్పుకున్నాం మనం? షైనా గారు నిద్రలోకి జారుకోవాలి అని చెప్పుకున్నాం. నిద్రలోకి జారుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రశంసించాలి. ఏ విధమైనటువంటి ప్రశంస కావాలి మీకు? రాబోయే నిద్ర లేచిన తర్వాత, సాధన చేసిన తర్వాత ఏ విధమైనటువంటి వస్త్రాలు ఉండాలి, ఏ విధమైనటువంటి ఆభరణాలు ఉండాలి? కానీ వస్త్రాలు ఆభరణాలు దేని బట్టి అతనిచ్చాడు? భర్తార మనుగచ్చంతి, భర్తతో పాటు అడవిలోకి వెళ్తున్నటువంటి ఆ సీత యొక్క ఆవశ్యకతను గుర్తించి. ఇది మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని, ఆవశ్యకత అంటే చాలా జాగ్రత్తగా అర్థం, నెసెసిటీ. అది లేకపోతే ఇంకా పని జరగదు అనేటటువంటి పరిస్థితులకు మాత్రమే మీరు తల ఒగ్గాలి తప్ప, అది కావాలి ఇది కావాలి అంటే ఒప్పుకోదు ప్రకృతి. ఎలాంటి ఆభరణాలు కావాలి మనకి? ఆహారం కావాలి. ఎలాంటి ఆహారం కావాలి? ఏది అప్పుడు దొరికితే అయాచితంగా, లేకపోతే ఎలాంటి ఆహారాన్ని మనం మన స్థాయికి తగ్గట్టు సంపాదించుకోగలము, వండుకోగలము ఆ స్థాయికి. కానీ ఆహారం దేనికోసం తింటున్నాం మనం? ఆహారం ఎందుకు తినాలి సాధకుడు? భోజనం మానేస్తే ఏమడు? ఆహారం ద్వారా ఇంకా ఆహారం దేనికోసం తింటాడు? శక్తి బలం. ఇంకా మెయిన్ అది, ఆహారమే మనస్సుగా మారుతుంది. మనం తిన్న యొక్క ఆహారం యొక్క సూక్ష్మ భాగము మనస్సుగా మారుతుంది, స్థూల భాగము మలముగా మారుతుంది. ఆహారమే. అందువల్లే మళ్లీ మలముగా మారినటువంటి అది ఆహారానికి బలానికి పనికొస్తుంది. మెన్యూర్ అంటాం కదా ఎరువుగా. అంచేత ఆహారం మనస్సు మారటానికి ఉపయోగించుకోవాలి మీరు. భర్తస్యాభరణానిచ, వస్త్రాలు ఆభరణాలు రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు మీ సాధనాత్మకమైనటువంటి చేతనలో ఏ ఆహారాన్ని ఎందుకు తీసుకుంటున్నాం, దానివల్ల మీ మనస్సు ఎలా మారుతుంది, సంస్కారవంతమైనటువంటి మనస్సు ఎలా ఏర్పడుతుంది, అలాంటి వస్త్రాలు అలాంటి ఆభూషణాలు ప్రతిరోజు రాత్రి మీరు రాసుకుంటూ ఉండాలి. సీక్రెట్ డాక్టర్ గురించి నేను చెప్తున్నప్పుడు, మీరు వెళ్తున్నటువంటి చోటకి వెళ్లే పని సఫలం అవ్వాలి అవ్వకూడదు అని మీరే నిర్ణయించుకుంటే, మీరు చేసే టిఫిన్ బట్టి అక్కడికి వెళ్లినటువంటి పని కంట్రోల్ చేసుకోవచ్చు అని రెండు మూడు సార్లు చెప్పినట్టు గుర్తు నాకు. కొంతమంది మనుషులకు ఇక్కడ వన్ను కలుసుకోవటానికి వెళ్తున్నారు, మీరు ఏదో ఒక ఏదో అడగటానికి వెళ్తున్నారు. మీరు మీ కోరిక ఏంటి? ఆ అడిగింది అతను ఇచ్చేయాలని. అప్పుడు మీరు తీసుకునేటటువంటి టిఫిన్ లేదు, ఇంకోటి ఉంది, మీరు వెళ్లి అడుగుతాను నేను, కానీ అది వాడు ఒప్పుకోకపోతే బాగుండు. అప్పుడు మీరు తీసుకున్న ఆహారం మార్చుకుని వెళ్తే అక్కడ రిజల్ట్స్ మారుతాయి. ఇలాంటివి చెప్పకుండా ఏంటో సేనా గారు, ఏంటో అక్కడ నిద్రలు, వస్త్రాలు, ఆభూషణాలు, నేను చెప్పను. అది ఎందుకు చెప్పను అంటే, చెప్పేదానికి ట్రై చేసి 5-6 సార్లు నేను సీక్రెట్ డాక్టర్ క్లాసుల్లో వాళ్ళకి చెప్పా కొన్ని, మీరు ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి ఆహారాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో. మళ్లీ రాలేవాళ్ళు. వింటానికి చాలా బాగుంటాయి, చేయటానికి చాలా బాగుండవు అవి. ఇంచేత రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ రోజు చేసుకున్నటువంటి తిన్నటువంటి ఆహారము మీ మనస్సు మీద ఎలాంటి ప్రభావం చూపించిందో కూడా మీరు గుర్తుంచుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఆధ్యాత్మిక సాధనలో ఏ క్షణము వృధా కాదు వాడికి. ప్రతిదీ వాడికి ఇంపార్టెంటే, అనుక్షణము ఇంపార్టెంటే వాడికి. ఈ ఆహారం తిన్నాను నేను ఇవాళ, ఈ పరిస్థితి వచ్చింది, ఇంకా ప్రతిదీ ఆహారం మీదే పెట్టుకుని ఇంకా ఆహారాన్ని వాడికి కావాల్సిన వచ్చినట్టు మార్చుకున్నాను అనుకో, ప్రకృతి వాయించేస్తుంది. నీకోసం కాదు, నువ్వు ఎలా జీవించాలి? ప్రకృతి నిన్ను ఎక్కడ పెడుతుందో అక్కడే నువ్వు గమనిస్తావు అంతే. ఇది తింటే ఇలా జరుగుతోంది, అది తింటే అలా జరుగుతోందని. దానివల్ల శరీరం ఏర్పడుతూ ఉంటుంది, దానివల్ల ఆభరణాలు అంటే మానసిక స్థితులు ఏర్పడుతూ ఉంటుంది, ఆ మానసిక స్థితులు ఆ శరీరం వల్ల వనవాసంలో ఆత్మవిద్యకు మనం దూరంగా ఉన్నటువంటి ఈ కాలాన్ని సుఖంగా మనం గడుపుకోగలుగుతాం. దూరంగానే ఉన్నాం ఇప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారం అయిపోయాక ఈ గందరగోళం అంతా ఏం అక్కర్లే. కానీ ఆత్మవిద్యలో మనం నిష్ణాతులు కానంత వరకు, వనవాసంలో ఉన్నంత వరకు మనకి రెండు కావాలి, వస్త్రాలు కావాలి, ఆభూషణాలు కావాలి. వస్త్రాలంటే ఏంటి? శరీరము. ఆభూషణాలంటే ఆ శరీరాన్ని ఉపయోగించుకునేటటువంటి మనస్సు. అంచేత ఆ శరీరము ఆ మనస్సు ఏ విధంగా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కావలసినటువంటి లక్ష్యం దగ్గరికి చేరుకుంటాం అనేది చూసుకుంటూ, రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చైవ, రాజా హితకరో నృణాం. రాజే సత్యం, రాజే ధర్మము. కులవంతుల యొక్క కులము, తల్లి తండ్రి రాజే మనుష్యులకు కూడా అతని హితము చేకూర్చేవాడే. ఇదంతా ఏ దృష్టికోణంతో చదువుతున్నామో దాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోవాలి అని కదా ఇప్పుడు చెప్పే మత్తమ పాతకి నాస్తి అని శంకరాచార్యులు వారంటేను, ఓ ఖూనికోరు అంటేను లక్షణం చాలా తేడా ఉంది. ఖూనికోరు ఏం తప్పు చేశాను అనుకుంటున్నాడు అతను, ఫలానా వాళ్ళని చంపేశాను నేను తప్పు చేశాను అనుకుంటున్నాడు. శంకరాచార్యులు వారు తప్పేంటి? నాకు ఆత్మవిస్మృతి కలిగిందే కొన్ని క్షణాలు, కొన్ని క్షణాలు నేను ఆత్మను అన్నది గుర్తుంచుకోలేకపోయానే అని ఆ స్థాయిలో అతను ఆ మాట అన్నాడు. ఇంతట ఇక్కడ గాయత్రి రామాయణంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చా మనం? నారదుణ్ణి వాల్మీకి అడిగాడు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రచ్ఛ వాల్మీకి మునిపుందం. మౌనంలో ఉన్నటువంటి అథారిటీ, తపస్సు స్వాధ్యాయము వాక్కి యొక్క శక్తిని తెలుసుకున్న వాళ్లలో శ్రేష్ఠుడైనటువంటి వాడిని అడిగాడు. అడగగానే ఏం జరిగింది అక్కడ? రెండో శ్లోకంలో రాక్షసులు ఎవరో గుర్తించు, మన శరీరంలో ఉన్నటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని అడ్డు తగిలేటటువంటి వ్యక్తుల్ని నిర్మూలించు, నిర్మూలిస్తే ఇంద్రుడు మనస్సు ఆ విజయాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తుంది. దాని తర్వాత మూడో శ్లోకంలో ఎక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ధనపశ్య, చూడటానికి ఇది చాలా కష్టంగా ఉంటుంది, ఇంత పెద్ద పని మనం ఎక్కడ చేయగలం? పెద్ద పెద్ద ఋషులే దాన్ని చేయలేకపోయారు. ఋషులు చేయలేనటువంటి అంత అద్భుతమైనటువంటి పనులు ఆ మాల అవధూతమ్మ, చెవటం అమ్మ, క్షీరాల్లో ఉండేటటువంటి అవధూత, వాళ్ళందరూ సాధించేశారు కదా. పెద్ద పెద్ద ఋషులు ఏమేమి సాధన చేశారో మనకు తెలియదు, కానీ మన కళ్ళ ముందే అతి సాధారణ జన్మించినటువంటి, అతి సాధారణమైనటువంటి శరీరాలలో, అతి సాధారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి ఒక వెంకయ్య స్వామి వీళ్ళందరూ సాధించగలిగితే మనం ఎందుకు సాధించలేము? వత్సరామధను పశ్య, ఆ ధనుస్సును చూడు అని చూశావు. సరే, చూశాక నీకు కావలసినటువంటి మార్పులు జాగ్రత్త అవస్థలో రావాలి, గుర్తుంచుకోండి. నిద్ర ఎందుకు అవసరం? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత రాజైనా, వాడు ఎంత సామర్థ్యం గలవాడైనటువంటి అయినా కూడా నిద్రపోయి తీరాలి వాడు. వాడు నిద్రపోకపోతే మూడు రోజులు చుట్టుపక్కల వాళ్ళని నిద్రపోనేవాడు ఇంకా వాడు పిచ్చెట్టిపోయి. ఇంకా నిద్ర యొక్క గొప్పతనం ఏమిటి? అక్కడ మీకు కావలసినటువంటి రెస్ట్ ముందు దొరుకుతుంది. రెస్ట్ దొరకటమే కాకుండా మీరు కరెక్ట్ గా ప్రశంసా యోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయదలుచుకుంటే దాని యొక్క బీజాలను నాటుకోవచ్చు. ఆ బీజాలను నాటుకోవడం కాకుండా దానికి కావలసినటువంటి వస్త్రాలు ఆభరణాలను కూడా మీరు సమకూర్చుకోవచ్చు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం మనం. రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చైవ, రాజా హితకరో నృణాం. ఏ రాజు గురించి చెప్తున్నాడు ఇక్కడ? స్వరాజ్యం గురించి చెప్తున్నాడు. అదే కిరణము ఇప్పుడు చాలా విపరీతమైనటువంటి తేజస్సుతో సూర్యుడి నుంచి భూమి మీద దిగుతోంది. మొన్న జన్మాష్టమి నాడు చెప్పాను కదా, ఆ కిరణము స్వరాజ్యము అంటే, స్వరాజ్యం అంటే ఏంటి? ఇండిపెండెన్స్ స్వాతంత్ర దినోత్సవం అన్నాడు, మనమే మనకు కావాల్సినటువంటి జీవితాన్ని మార్చుకోవచ్చు అంతే కదా. గవర్నమెంట్ మనమే ఫామ్ చేసుకోవచ్చు, ఎవరికి ఏ పోస్ట్ కావాలో మనమే ఇచ్చుకుంటాం. మనమే అంటే ప్రజలే ఇచ్చుకుంటారు, నచ్చలేదు ప్రజలే దింపించుకుంటారు. ఆ రాజ్యత్వము ముందు మీ శరీరం మీద సంపాదించుకోండి. ఏమని చెప్తున్నాడు? రాజా సత్యం, మన ఆత్మ ఓం భూ ఓం భువ ఓం స్వాహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ద లాస్ట్ సత్యలోకం అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంచేత మన శరీరాల మీద మన యొక్క అనేక శరీరాలు ఉన్నాయి, మళ్ళా ఒక స్థూల శరీరమే మనకి అర్థమవుతోంది. స్థూల శరీరం యొక్క నియమాలు మాత్రమే మనము తెలుసుకోగలుగుతున్నాం. కానీ మన మీద మనకి పూర్తి ఆధిపత్యం రావాలి అంటే ఒక స్థూల శరీరం మీద ఆధిపత్యం ఉంటేనే సరిపోదు. మన యొక్క కోరికలు ఎక్కడ ట్రిగ్గర్ అవుతున్నాయి, రకరకాలైనటువంటి కోరికలు వస్తున్నాయి మనకి, ఆ కోరికల యొక్క నిజమైనటువంటి కేంద్రం ఎక్కడుంది? సిగరెట్ ఒకడు తీసి వెలిగించాడు ఇక్కడ. అందరికీ సిగరెట్ తాగాలనిపించదు, ఎవరికి సిగరెట్ తాగాలనిపిస్తుంది? ఆ అలవాటు ఉన్నవాడికి తాగాలనిపిస్తుంది. అలవాటు లేని వాళ్ళకి అంతేగా. అంచేత భౌతిక కక్షలో సిగరెట్ తాగటం అనేటటువంటి ఒక చిన్న యాక్ట్, మీ కామమై శరీరంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విపరీతమైనటువంటి కోరికలు కలగజేస్తాయి. కొందరికి వాళ్ళు కూడా సిగరెట్ తాగాలనిపిస్తే, కొందరికి సిగరెట్ తాగుతున్న వాళ్ళ నుంచి కూడా దూరంగా వెళ్ళిపోదాం, ఆ వాసన మనం భరించలేకపోతున్నాం. అది భౌతిక శరీరం యొక్క ఇది కాదు, అది అలవాట్లు, కామము, కోరికల యొక్క సూక్ష్మ శరీరం యొక్క లక్షణం. సిగరెట్ తాగుతున్నాడు పాపం, అన్యాయంగా తెచ్చిపోతాడు, క్యాన్సర్ వస్తుందేమో వాడికి, ఎంత ధైర్యం వాడికి, నాకు తాగాలనుంది, నేను తాగలేకపోతున్నాను, వాడు మొదలెట్టాడు కదా నేను కూడా తాగుదాం, ఈ ఆలోచనలు ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనోమయ కోశం నుంచి వస్తున్నాయి. సిగరెట్ కాల్చం, పక్కన ఉన్నవాడికి సిగరెట్ పడదు, వీడిని లేపేయాలి ఇక్కడి నుంచి. ఏం చేద్దాం? తీద్దాం సిగరెట్. పొగ తాగని వాడు ఏమవుతాడు? దున్నపోతే పుట్టిందనో ఏదో ఉంది, ఆహా ఆనందమయ కోశం ఉందే. ఏ స్థాయిలో అయినా మీరు జీవించుకోవచ్చు, కానీ ప్రతి చోట మీరు రాజు అవ్వాలి. రాజా సత్యం, మీరు నిర్ణయించాలి, చేయొచ్చా ఇది చేయం. అలవాట్లకి బానిసలు అయిపోయి, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకి బానిసలు అయిపోయి, ప్రకృతి యొక్క నియమాలకి లొంగిపోయి విజ్ఞానమే కోసం చేయకూడదు. మీరు మీరు ఏ పని చేసినా ఏం చేయాలి? రాజుగా, లైక్ ఎ కింగ్. అందుకే నేను ఒక రాజ్యానికి వారసత్వం ఇస్తున్నాను అంటాడు క్రైస్ట్. ఏ రాజ్యానికి వారసత్వం ఇస్తున్నాడు? ఏ రాజ్యానికి అతను రాజు? వినేవాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళు భౌతిక జగత్తులో రాజు అయిపోతాడేమో ఎత్తిపారేందని. భౌతిక జగత్తులో మీరు రాజు అవుతారో ఎలా ఉంటారో అనవసరం. కానీ ఈ ఆధ్యాత్మిక సంపదకు వారసునైనటువంటి వాడు నిరంతరము వాడు రాజే. రాజాధిరాజులందరూ కూడా అతని యొక్క కాళ్ళ దగ్గరికి రావటం మనం గమనిస్తూనే ఉంటాం కదా. ఇది సత్యము, రాజా సత్యం, ధర్మశ్చ. ఆ రాజు యొక్క ధర్మం ఏమవుతున్నప్పుడు? అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కాలేజీలో వాచ్మెన్ ఉన్నాడు, వాడు చిన్న తప్పు చేస్తాడు. లెక్చరర్ ఉన్నాడు, వాడు ఒక తప్పు చేస్తాడు. ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఆయన ఒక తప్పు చేస్తాడు. ఎవరి తప్పు చాలా భయంకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? వాచ్మెన్ చేసినటువంటి తప్పు ఉందనుకో, వాడి వరకే. లెక్చరర్ తప్పు చేశాడు అనుకోండి, వాడు వాడి క్లాస్ స్టూడెంట్స్ వరకు. ప్రిన్సిపాల్ తప్పు చేస్తే మొత్తం ఇన్స్టిట్యూషన్ దెబ్బతింటుంది. అంచేత ధర్మం ఎప్పుడైతే నువ్వు ఈ భౌతిక శరీరమే కాదు ఈ అన్ని కోశాల మీద ఆధిపత్యం వహించి నిర్ణయాలు చేస్తున్నప్పుడు ధర్మయుతంగా లేకపోతే, రైచువస్ గా లేకపోతే, నువ్వు చేసేటటువంటి నిర్ణయం ఎక్కడైనా గాడి తప్పిందనుకోండి ఏమవుతుంది? ఆ మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది. సాధనలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది ఎందుకు అంటే, భౌతిక జగత్తులో మీరు చేసేటటువంటి తప్పు మీ ఒక్క శరీరానికే బాధ కలిగజేస్తుంది. కామమయ జగత్తులో మీరు చేసేటటువంటి తప్పు సంపూర్ణ మీలాంటి కోరికలు కలిగినటువంటి శరీరాలు ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ తప్పు కలగజేస్తుంది. ఇది మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పాను, ఇక్కడ ఒకడు ఉన్నాడు, అక్కడ ఒకడు ఉన్నాడు, వీడిక్కడ సిగరెట్ వెలిగించాడు, అక్కడ వాడికి సిగరెట్ తాగాలని కోరుకున్నవాడు అయితే ఈ సిగరెట్ వెలిగించడం వల్ల నువ్వు నాశనం అయిపోవటమే కాకుండా పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆలోచనలు ఇంకా ప్రమాదం. ఒక వ్యక్తి రాసినటువంటి ఆలోచనలు పూర్తి ప్రపంచానికి ఒక కొత్త ధారని ఇస్తూ ఉంటాయి. కార్ల్ మార్క్స్ కమ్యూనిజం అనేటటువంటి ఒక ఆలోచన పదాన్ని అలా పడేశాడు. ఎలా పడేశాడు? బ్రిటిష్ లండన్ లో ఉన్నటువంటి బ్రిటిష్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ రాసుకుంటూ ఉండేవాడు నోట్స్. పడిపోతే విసిరేసేవారు బయటకి. అలా చదివాడు, నేను చెప్పే కదా మీరు అలా చదివితే ఆలోచనలకు ఎఫెక్ట్. అతని భార్య అతన్ని ఏమనేది కాదు, పిల్లలకి బట్టలు కుట్టాలి, బట్టలు లేవు, ఏం చేసేదో తెలుసా? కార్ల్ మార్క్స్ యొక్క భార్య వాళ్ళ పిల్లలకి బట్టలు లేకపోతే బట్టలు కుట్టడానికి ఈ చెత్త కుండీలు ఉంటాయి కదా, అందులో పారేస్తూ ఉంటాం కదా అలుగుడ్డలు, అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఉతికి ఆరేసుకుని వాటన్నిటినీ కలిపి అదొక రకమైన గుడ్డగా తయారు చేసి, ఇప్పుడైతే అది ఒక ఫ్యాషన్ అయిపోయి ఉండేది, కానీ ఆ టైంలో అది ఫ్యాషన్ అవలే. స్టోన్ వాష్, డ్రై వాష్, ఏదో రకరకాల పుస్తక పేర్లు ఏదో చూశాను. అది స్టోన్ వాష్నా, అది ఒక రాయి మీద అరగదీసినట్టు ఉంటుంది అనమాట, ప్యాచ్ 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 ప్యాచ్లుగా. ఆ ప్యాంట్ తమాషా ప్యాంట్ అది. అది కార్ల్ మార్క్స్ భార్య చూసింటే అంత ఆనందించేదో అసలు. దాని మీద పేటెంట్ ఉంటే పేటెంట్ ఆవిడికి రావాలి. ఈ అలుగుడ్డలన్నీ తీసుకువెళ్లి కుట్టుకుని ఎలాగో అలా పోషించేది. కానీ అతని యొక్క ఆలోచనలు ఈనాడు ఏమవుతున్నాయి? ఆల్మోస్ట్ ప్రపంచం అంతటినీ కుదుపుతున్నాయి ఇప్పటికి కూడా. ఇంకేత ఆలోచనలు ఎంత శక్తివంతమైపోయాయి. మన ఆలోచనలు మన్నే కుదపట్టలే, ఇంకా ప్రపంచాన్ని ఏం కుదుపుతాయి? ధర్మం. మన ఆలోచనలు మనం ఎందుకు మార్చలేకపోతున్నాయి? మనం అనుకుంటున్నాం కదా ఇలా చేయాలి అలా చేయాలని 10-15 సంవత్సరాలు బట్టి ఎందుకు కుదపలేకపోతున్నాయి అంటే ఆ మానసిక శరీరం యొక్క ధర్మాలు మనకి తెలియటంలే. హౌ టు యూజ్ ఇట్, మనమే కొంచెం ఎలాగ ఉపయోగించుకోవాలో మనకి తెలియటంలే. కానీ అవంతా తెలియాలి అంటే మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే ఈ భౌతిక శరీరాన్ని రగడాయించి గంధంలాగా అరగదీసి అనునిత్యము కూడా ఒక నిశ్చితమైనటువంటి కార్యక్రమానికి, కార్యప్రణాళికకి. ఏ కార్యప్రణాళిక? మీరు చేస్తున్నటువంటి పనికి లక్ష్యం ఉండాలి. లక్ష్యరహితంగా ఉండకూడదు ఏ పని మనం చేసినా. ఆహారం ఆఖరే తీసుకున్నా కూడా లక్ష్యం ఏంటి? మనస్సు మారాలి. మరి మనస్సు మారాల్సినటువంటి ఆహారాన్ని మీరు తీసుకోదలుచుకుంటే ఏ ఆహారాన్ని పడితే ఆహారం తినేయగలవా? ఎవరిని పడితే వాళ్ళని ముట్టేసుకోగలవా? ఎవరు వండినటువంటి ఆహారాన్ని తినేయగలవా? గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఓ వంట వండిచ్చారు. ఆ రోజు రాత్రి ఆయన ఆహారం తీసుకుని నిద్రపోతే తన తల్లిని చంపేసినట్టు కలొచ్చింది ఆయనకి. అహింస యొక్క వ్రతధారి కదా. ఇలాంటి కళ నాకు రావటం ఏంటి అని గమనించుకున్నాడు. మనం మన కళల గురించి ఇలా గమనించుకోము. ఏ కళ వచ్చినా ఓకే, మనకి సైనాగారం వరకు వెళ్ళం కదా. అసలు ఆ కళ ఎందుకు వచ్చింది? మనం ఏం చేసాం అలాంటి కళ రావటానికి అనేది గమనించుకున్నాడు ఆయన. గమనించుకుంటే ఏంటి, ఆ రోజు ఆయనకు వంట చేసి పెట్టిన అతను తన తల్లిని చంపి మరణశిక్ష పొందబోటానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ఉండేడు. మరప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏదైనా ముట్టుకొని ఇచ్చేస్తాము మనం. కానీ ముట్టుకొని ఇవ్వటానికి, ముట్టుకోకూడదు అంటానికి కారణం మడి కాదు, ధర్మం. ధర్మం అంటే హిందువులు ఎలాగా, ముస్లింలు ఎలాగా అని కాదు, ప్రకృతి యొక్క ధర్మం. ఏ సంస్కారాలు మీకు కావాలో ఆ సంస్కారాలు కావలసినటువంటి నియమావళి మీరు ఆచరించగలగటము. రాజా సత్యంచ ధర్మశ్చ, రాజా కులవతాం కులం. ఆత్మ యొక్క మన శరీరంలో ఆధిపత్యం ఉన్నటువంటి ఆ ఆత్మ ఈ అన్ని కులాలకి కారణం. కులం అంటే విజ్ఞానమే కోశము ఒక కులము, మానసిక కోశము ఇంకొక కులము, ఇంకొక గ్రూపు. స్థూల శరీరాలు వేరొక కులము. ఈ కులవతాం కులం, వీటన్నిటికీ కూడా ఈ కులాన్ని ఇచ్చేటటువంటి లక్షణం దేని వల్ల వచ్చింది? ఆత్మ వల్ల వచ్చింది. ఆత్మ అక్కడ ఉంటే ఆనందమే కోశాలు ఏర్పడతాయి, విజ్ఞానమే కోశాలు ఏర్పడతాయి, మనోమయ కోశాలు ఏర్పడతాయి, సూక్ష్మ శరీరాలు ఏర్పడతాయి, స్థూల శరీరాలు కూడా ఏర్పడతాయి. ఈ స్థూల శరీరాలన్నిటికీ, ఈ సూక్ష్మ శరీరాలన్నిటికీ, ఈ మనోమయ శరీరాలన్నిటికీ, ఈ విజ్ఞానమయ శరీరాలన్నిటికీ, ఈ ఆనందమయ శరీరాలన్నిటికీ ఒకే ఆత్మ కారణం కదా. ఒకే ఆత్మ ఇన్ని రకాల శరీరాలకి ఎలా కారణమవుతుంది? కులవతాం కులం, దాన్ని తెలుసుకోవటము లక్ష్యం మనకి. ఈ కులాలన్నిటికీ కూడా కులమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఆ ఆత్మకి లక్షణాలన్నీ ఉంటే కదా వచ్చేది. కానీ ఆత్మకి లక్షణాలన్నీ ఎందుకోసం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అది తెలియాలి అంటే తర్వాత స్టెప్ చెప్పాడు. రాజా మాతా పితా చేవ రాజా హితకరో నృణాం. ఆ ఆత్మ, ఆ రాజు ఎప్పుడు కూడా మీ హితాన్ని కోరుతుంది. ముందు అది అర్థం చేసుకోండి. ప్రకృతిలో లీనమైపోండి అని నేను చెప్పటం ఉద్దేశం అదే. ఈ భౌతిక శరీరము, ఈ భారతదేశంలో ఫలానా తల్లిదండ్రులకి ఫలానా బాంధవ్యాలు ఎంతసేపు ఉండాలో, ఎంత కాలం ఉండాలో, ఆ బంధాలన్నింటినీ నిర్ణయించేటటువంటిది ఎవరు? ఆత్మ. దాని యొక్క శక్తి ముందు మన శక్తి ఎంత? మీరు ప్రార్థన చేస్తే తన నిర్ణయాన్ని మానేసిందనుకో, అప్పుడు మీ ప్రార్థన గొప్ప, తను గొప్ప? మీ ప్రార్థనలు ఏమి చేయలేదు. ద మూవింగ్ ఫింగర్ రైట్ అండ్ హ్యావింగ్ విట్ మూవ్స్ ఆన్. రాస్తున్నటువంటి చెయ్య రాస్తూ ఉంటుంది, రాసి ఊరుకుంటుందా? మూవ్స్ ఆన్, మళ్లీ రాస్తూ ఉంటుంది. అది నువ్వు ఏమి చేసినా ఏమి అన్నా వినదు. కానీ నువ్వు దాని యొక్క ధర్మాన్ని తెలిసి మార్చడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మారిపోతుంది. అది ఒకే ఒక ధర్మము అని మనం మాట్లాడుకుంటున్నది. ప్రపంచం అంతటా కూడా ప్రతి మానవ శరీరధారికి ఈ కులాలు ఉన్నాయి. ఏ కులాలు? ఏ కులాల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం? స్థూల శరీరధారులు మాత్రమే ఉండేటటువంటి కులము, స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరము కూడా ఉంది అని తెలుసుకున్నటువంటి కులము. ఇంకో కులం ఏంటి? స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు కూడా ఉన్నాయని తెలుసుకునేటటువంటి కులము. స్థూల సూక్ష్మ మానసిక శరీరాలతో పాటు విజ్ఞానమే శరీరం ఉందని కూడా తెలుసుకున్నటువంటి కులము. ఎన్ని కులాలయ్యాయి? ఎన్ని కులాలయ్యాయి? నాలుగు. ఇది నాలుగు వర్ణాలు. చాతుర్వర్ణ్యం మయ సృష్టి గుణ కర్మ విభాగశ కులవతాం కులం. స్థూల శరీరం మాత్రమే నేను, ప్రస్తుత మనం ఆ కులానికి చెందినటువంటి వాళ్ళం. మెల్లిమెల్లిగా కామమయ శరీరాన్ని కూడా మీరు ఆధిపత్యం తెలుసుకోగలిగితే రెండో కులానికి చెందుతాం. ఈనాడు సంపూర్ణ మానవ జాతి ఈ స్థాయిలో ఉంది. వాడి కోరికల్ని వాడు గ్యారంటీగా అదుపులో పెట్టుకుంటాడు. సమాజంలో ఉన్నంత వరకు ప్రతి వాడు కూడా వాడి కోరికల్ని అదుపులో పెట్టుకుంటూనే ఉన్నాడు కదా. ముఖ్యంగా వాడు ఆఫీసర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర వాడు గ్యారంటీగా అదుపులో పెట్టుకోగలుగుతున్నాడు కదా. సమాజం అద్భుతంగా మనకి ట్రైనింగ్ ఇస్తుంది, కుటుంబంలో కానీ వాటిలో కానీ. పూర్తిగా మనం ఆ రెండో కులానికి చెందినట్టు వాళ్ళం. అంటే ఏంటి? కోరికల్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాం. కానీ మూడవ కులానికి వెళ్లాలి అని మన కోరిక. ఏంటి మూడవ కులం అంటే? మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి. ప్రయత్నిస్తున్నాం దానికి. ఆ మూడో స్థాయిలో ఉన్నాం మనం. అందుకని గాయత్రి మంత్రంలో మూడే వ్యాహృతులు వాడతాం మనం. ఓం భూ ఓం భూ ఓం సు అంతే అంటే ఆ కులంలోకి వెళ్ళాక తర్వాత మహాకులం, మహర్షి కులం. ఇంచేత స్వహ తర్వాత వచ్చే పదం ఏంటి? మహహ, మహర్షి. ఇంచేత మహర్షి తర్వాత చూద్దాం ఋషిత్వము. ఆలోచనలు అదుపులో ఉంటే లైట్ వేయగానే బల్బు వెలిగినట్టు, లైట్ ఆఫ్ చేయగానే ఎలాగైతే ఆగిపోతుందో వెళ్తురు. అలాగా మీరు కావలసి వచ్చినప్పుడు ఆలోచనలు ఆపుకోగలగాలి, అవసరం లేనప్పుడు ఆలోచనలను పూర్తిగా ఆపేసుకుని అవసరం వచ్చినప్పుడు మళ్ళా దాన్ని ఒక పనిముట్టులాగా ఆలోచించగలగాలి. కానీ మనకి ఎలా ఉంటే ఆలోచనలు, ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి, ఆ బాధ నివృత్తికి మనకి మార్గం తెలియదు, చేయవలసినటువంటి ప్రయత్నాలు చేయలేము, బాధపడుతూ కూర్చుంటాం. బాధపడుతూ కూర్చోవటం లేదని మన ఇంట్లో వాళ్ళకి బాధ. చెప్పేగా మీతో ట్రిక్ ఒకటి, మీరు ఏమీ చేయక్కర్లే బాధ నివారణకి. అయ్యో ఇంత బాధ వచ్చేసిందో, ఏం చేయాలో తెలియటం లేదు అని మీరు చెప్తూ ఉన్నారనుకోండి 10 మందికి ఇంట్లో, ఎంత బాధ్యత, ఎంత బాధ్యత అంట. మీరు చెప్పకుండా మీరు దాన్ని సవరించుకోవడానికి ట్రై చేశారనుకోండి, అసలు మీరు ఏమీ చేయటం లేదంటారు. ఇచ్చేసిన ఇచ్చేత ఆలోచనల స్థాయిలో జీవించటం లేదు, కోరికల స్థాయిలో జీవిస్తున్నాం మనం. ఆలోచనల స్థాయిలో కనుక మనం వెళ్ళగలిగితే, ఆలోచనలను మనం ఆపుకోగలిగితే, ఎక్కడ మన ఆలోచనలు ఆగుతాయి చెప్పగలరా మీరు? మీరు ఏమీ ఆలోచించకుండా అడిగేటువంటి స్థితి శయనాగారంలో. నిద్రపోతే ఆలోచనలు ఉండవు మీకు. కానీ ఆలోచనలు లేకపోతే తమాషా ఏంటంటే మీకు సృష్టి కూడా లేదు. ఇంచేత లేదు. ఆలోచనల వెనకాతలు ఉన్నటువంటి విజ్ఞానమే కొంచెం మనలో పని చేయటం లేదు. కనుక ఆలోచన రహిత స్థితి మనకి అర్ధరహితమైనటువంటి స్థితి, శూన్య స్థితి, ఖాళీగా ఉండేటటువంటి స్థితి. అంచేత ఈ కులాలన్నింటినీ మనం జాగ్రత్తగా చూసుకోమని ఒక వర్ణ వ్యవస్థ ఏర్పడితే, ఏ వర్ణ వ్యవస్థకి మనం వచ్చాం? శూద్రుడు. శూద్రుడు అంటే చెప్తే చేస్తాడు, వాడంతటి వాడు ఏం నిర్ణయం తీసుకోడు. కొందరు అతి తెలియనటువంటి సేవకులు ఉంటారు. నేను చెప్పే కదా కదా, రాత్రి భార్యాభర్తలు ఒంటిట్లో రేపు మన పనివాడిని వైజాగ్ పంపించాలి అనుకుంటున్నారు. రెండో రోజు పొద్దున ఆ సేవకుడు లేడు అక్కడ, అంత మంచి సేవకుడు లేడే, చెప్పిన పని చేసేస్తూ ఉండేడే అని బాధపడ్డాడు. మూడు రోజుల తర్వాత వాడు వచ్చాడు, చెప్పిన పని చేశాను సార్ అన్నాడు. ఏంటన్నారు, నిన్న రాత్రి మొన్న రాత్రి మీరు మాట్లాడుకుంటున్నారు కదా వైజాగ్ తప్పించాలని, వైజాగ్ వెళ్ళి వచ్చేసాను. శూద్రత్వము అంటే అది, లక్ష్యము తెలియకుండా మీరు ఏ పని చేసినా మీరు శూద్రులే. అందుకే వర్ణము, వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడని చెప్తాడు, గుణ కర్మ విభాగశః. చివరికి మనం ఏ స్థితిలోకి వచ్చాము, మనం ఎక్కడ పుట్టాము, స్థూల శరీరము, దాన్ని బట్టి మనం వర్ణాశ్రమ వ్యవస్థలు ఏర్పడుతుని కొట్టుకు చూస్తున్నాం. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళతో కొట్టుకు చూస్తున్నారు. స్పిరిచువలిజం కి బెర్నార్డ్ షావు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. ఆధ్యాత్మిక వేత్తలు ఎలాంటి వాళ్ళు, అమావాస్య నాడు కారు చీకటి, అమావాస్య నాడైనా నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ రోజు కారు మేఘాలు కమ్ముకున్నాయి ఆకాశంలో. బెర్నార్డ్ షా చెప్తున్నాడు మన గురించి, చీకటిగా ఉంది అసలు, ఎక్కడ ఏమీ లేదనమాట, కటిక చీకటి. అందులో గుడ్డివాడు వీడు, కళ్ళు లేవు వీడికి, వాడు వెతుకుతున్నాడు నల్లపిల్లిని. ఎలాంటి నల్లపిల్లిని, అసలు నల్లపిల్లి లేదు అక్కడ. ఇంకేత ఇందాక తపస్సు అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం, జవాబు లేదు మన దగ్గర. మనం ఏ లక్ష్య సాధన కోసం ఏం చేస్తున్నామో, దేనికోసం చేస్తున్నామో ఏమీ తెలియదు. ఈ స్థితిని ఆ నల్ల రంగుతో పోలుస్తాం యజ్ఞకుండంలో. మొత్తం అంధకారం, అజ్ఞానము. ఎందుకు చేస్తున్నాం ఇది, ఎందుకు ఈ గందరగోళం అంతా, ఏమీ తెలియదు. ఈ స్థాయిని శూద్ర స్థాయి అంటాం. చెప్పాడు చేస్తున్నాం, చెప్పాడు చేస్తున్నాం అంతే, చెప్పకపోతే చేయలేము. కానీ చెప్పింది చెప్పినంత వరకు చేయగలిగినా, చెప్పింది మాత్రమే చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి వీరత్వం వస్తుంది. హనుమంతుడు చెప్పకపోతే చేయలేదు, చెప్తే చేశాడు అంతేగా. కానీ అందరికీ కూడా పూజనీయుడయ్యాడు. ఎక్కడ పుట్టినా ఆఖరికి మానవ శరీరధారి కూడా కాదు కదా అతను, కోతి అది. అయినా కూడా ఇంచేత శూద్రత్వంలో ఉన్నటువంటి పరాకాష్ఠ. శూద్రత్వం అంటే మళ్ళీ ఈ శూద్రుడు అనుకోకండి మీరు, నేను చాలాసార్లు చెప్తాను, మీరు మాటల గాడిలో పడిపోయారంటే మళ్ళా ఈ శూద్రుల గురించి మనం మాట్లాడటం. ఏ శూద్రుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం, అజ్ఞాని, లక్ష్యహీనుడైనటువంటి, భౌతిక శరీరం యొక్క అవసరాలు తప్ప మిగతా ఏమీ తెలియనటువంటి వాడు శూద్రుడు. ఈ నిర్ణయానికి అనుసారంగా మనం ఏ స్థితిలో పడతామో ఆలోచించుకోండి. భౌతిక శరీరావసరాల కంటే ఎక్కువ మీరు తీసుకున్నారనుకోండి, శూద్రుడి కంటే పోయినవాళ్ళు మీరు. కనీసం శూద్రుడు చెప్పినంత వరకే చేస్తాడు, చెప్పినంత వరకే తీసుకుంటాడు. దాని తర్వాత స్థితి కామమే శరీరం, కోరికలు. ఆ కోరికలు తీరటానికి వాడు తన బలాన్ని ప్రయోగిస్తాడు. ఆ బలాన్ని మంచి మార్గానికి, మంచి కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే తన స్వకేంద్రితమైనటువంటి కోరికలు తీర్చుకోవటానికి. ఈ గుణకర్మ విభాగం ఉన్న వాళ్ళని ఏ జాతికి చెందిన వాళ్ళంటాం మనం, బలాన్ని ఉపయోగించి క్షత్రియులు. ఆ క్షత్రియత్వం గురించి మాట్లాడుకోవాలి మనం. ఇంకోళ్ళు ఉంటారు, ఆలోచిస్తారు వాళ్ళు, ఇక్కడ ఇది లేదు కదా, ఇక్కడ లేనటువంటి వస్తువు నేను ఇక్కడ తీసుకొచ్చి పెడితే, అక్కడ లేనటువంటి వస్తువుని అక్కడ తీసుకెళ్లి పెడితే, వీడికి కావాల్సిన వీడికి దొరుకుతుంది, వాడికి కావాల్సిన వాడికి దొరుకుతుంది, ప్లస్ మధ్యలో వీడి అవసరాలు కూడా తీరిపోతూ ఉంటాయి. స్థితి పెరిగింది, ఇతరుల గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఇక్కడ బియ్యం చౌకగా దొరుకుతుంది, అక్కడ ఏదో పప్పు చౌకగా దొరుకుతుంది. నా బిజినెస్ గురించి తెలియదు అని చెప్పి ఉదాహరణలోనే అంతరార్థం తీసుకోండి తప్ప బియ్యం పప్పులు పట్టుకోకండి. అంచేత ఏం చేస్తాడు వాడు, ఇక్కడ ఉన్నటువంటి బియ్యం అక్కడే తీసుకెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి పప్పు ఇక్కడ తీసుకొస్తాడు. తీసుకురావటంలో వాడు వాడి లాభం కోసమే తెచ్చుకుంటున్నాడు పాపం. కానీ ఆ పనిలో ఏమవుతోంది, కొన్ని వందల మంది వేల మందికి వాడు ఉపయోగపడుతున్నాడు వైశ్యకులం. కానీ అక్కడేమైంది, ఇంకా కోరికలు లేవు. వాడు బియ్యమే కావాలి పప్పే కావాలి అండివాడు ఆలోచిస్తాడు. అవతల వాళ్ళకి ఏది అవసరము అది వాడు సప్లై చేయడానికి తయారు చేస్తాడు. ఈ బిజినెస్ లో రెండో ట్రిక్ ఉంది ఇంకోటి, అవసరాన్ని సృష్టించి దాన్ని వాళ్ళకి బానిస చేసి అమ్ముకోవటం. సిగరెట్లు అవి బానిసత్వమే కదా అది. ఆ బానిసత్వం యొక్క మన యొక్క శూద్రత్వాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇంచేత వాడు మనకంటే ఎన్ని స్థాయిల పైన ఉన్నాడు, బానిసత్వము అవసరానికి లొంగిపోవటం శూద్రత్వం. వాడేం చేస్తున్నాడు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు వాడు. ఇది వైశ్యకులం. గుణ కర్మ విభాగశ ఇదంతా కాకుండా ఆలోచనల పరిధి కూడా దాటి విజ్ఞానమే శరీరంలో కేవలము జ్ఞానము, నిజమైనటువంటి జ్ఞానాన్ని తను అధ్యయనం చేసుకుంటూ ఇతరులకి చెప్పేటటువంటి లక్షణము బ్రాహ్మణత్వము. అంచేత గాయత్రి మంత్రం ఏం చెప్తుంది మనకి, ఓం భూర్ భువ స్వః, ఈ మూడు కులాలను దాటేసి విజ్ఞానమే కోశంలో జీవించగలిగేటటువంటి స్థాయి, ఆ విజ్ఞానమే కోశంలో జీవించేటటువంటి స్థాయికి వెళ్ళటానికి కావలసినటువంటి స్టెప్స్ ఇక్కడ చెప్పింది. రాజా సత్యం, సత్యాన్ని అర్థం చేసుకోండి. విజ్ఞానమే కోశం పైన ఉన్నటువంటి ఆనందమయ కోశం పైన ఆ సత్యం ఉంది. తర్వాత ఏం తెలుసుకోవాలి, రాజా ధర్మం, ఈ కోశాల యొక్క ధర్మాలు తెలుసుకోండి. ఒక్కొక్క ధర్మము ఎంత విశాలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా మీరు అర్థం చేసుకోండి. పనికిరాని ఆలోచనలు మీరు ఆలోచిస్తూ కూర్చున్నారు, ఏమైంది దానివల్ల, మానసికమైనటువంటి ప్రపంచంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మంచి ఆలోచనలు మీరు ఆలోచించారు, మానసిక ధరాతలంలో ఏమవుతుంది, మంచి వాతావరణం ఏర్పడుతుంది. గాయత్రి మంత్రాక్షరాలు కలగజేసేటటువంటి ఆలోచనల కంటే ఉత్తమమైనటువంటి ఆలోచన తరంగాలు ఏర్పడవు కదా. అంచేత మనం ఇంకో ఏ పని చేయనప్పుడు ఏమని చెప్తాడు, మంత్రజపం చేసుకుంటూ ఉండండి. మీ మనోమయ కోశము పవిత్రం అవటమే కాకుండా శుద్ధిపడటమే కాకుండా మీ వల్ల ప్రపంచానికి ఏ విధమైనటువంటి హాని కలగదు. రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చేవ రాజా హితకరో నృణాం. ఆ రాజు ఆ ఆత్మ తల్లి తండ్రి వలె మిమ్మల్ని ఎక్కడ పెట్టినదో హితకరమే మీకు, మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలుగుతూ, నిరీక్ష స ముహూర్తంతు దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటా మండల ధారిణం. భరతుడు ఆ క్షణములోనే జటాధారి రాముణ్ణి పర్ణశాలలో కూర్చుని ఉండగా చూశాడు. మూడు పదాలున్నాయి ఇక్కడ, భరతుడు, జటాధారి రాముడు, కుటీరము. ఆధ్యాత్మిక సాధనలో ఈ స్థాయి వరకు మనం వస్తే ఏ స్థాయి వరకు మనం రావాలి, అసలు ఆత్మ, ఆత్మ యొక్క ఐదు కోశాల యొక్క ధర్మాలు, ఆ ఐదు కోశాల యొక్క ధర్మాలు ఎప్పుడు ఎక్కడ మీలో ఉన్నాయో. పెర్మనెంట్ శూద్రత్వం ఉండదు, పెర్మనెంట్ వైశ్యత్వం ఉండదు, పెర్మనెంట్ క్షత్రియత్వం ఉండదు, పెర్మనెంట్ బ్రాహ్మణత్వం కూడా ఉండదు. ఆహారం కావాలి మీకు, ఆహారం తీసుకున్నారు, ఆ క్షణంలో కేవలము మీరు స్థూల శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు శూద్రుడు. వెళ్ళాలి, సాధన చేయాలి, సాధన చేయాలి అనేటటువంటి కోరిక కలిగింది. మీ శరీరము ఇంకొక గంట పడుకుని లేద్దాం అన్నారు, మీరు ఒప్పుకోలేదు. ఏం చేశారు, మీరు కర్ర పట్టుకున్నారు, నాలుగు ఉతుకులు ఉతికారు శరీరాన్ని, లేచి కూర్చోబెట్టారు. అప్పుడు మీరు ఏ గుణాన్ని ప్రదర్శించారు, క్షత్ర గుణాన్ని ప్రదర్శించారు, సంతానం నువ్వు చేయకపోతే అని రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఉపయోగపడేటటువంటి ఆలోచనలు ఉన్నాయి, కొన్ని చాలా ఉపయోగపడేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందులో ఏ ఆలోచనలు స్వీకరిస్తాం మనం? చాలా ఉపయోగపడే ఆలోచనలు స్వీకరించేటటువంటి లక్షణం ఏ జాతి లక్షణం? అంతే కదా. చేత సాధకుడు అన్ని స్థాయిల్లోనూ జీవిస్తాడు, అన్ని కులాల్లోనూ జీవిస్తాడు, అన్ని వర్ణాల్లోనూ జీవిస్తాడు. ఏ వర్ణంలో ఆ క్షణంలో జీవిస్తున్నాడో అది వాడి వర్ణం అవుతుంది. పనికిరాని ఆలోచనలన్నీ వాడు చేర్చుకుంటున్నాడు, బిజినెస్ చేయటం రాలేవాడికి. అస్సలు పనికిరాని ఆలోచనలు మాత్రమే వాడు చేసుకుంటున్నాడు అనుకో, అంటే అర్థం ఏంటి? అరేబియన్ కంట్రీస్కి వెళ్ళి పెట్రోల్ అమ్మటం లాగా. అక్కడ వాళ్ళకి పెట్రోల్ అక్కర్లే, వాళ్ళ మనుషులు కావాలి, కావలసినంత పెట్రోల్ వాళ్ళు మనకి ఇవ్వగలరు. గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే అంతే కదా. అంతే, వీడికి సవ్యంగా ఆలోచించటం చేతకాలే, బిజినెస్ చేయటం చేతకాలే. అలాగే మనం కూడా కరెక్ట్ గా సవ్యమైనటువంటి ఆలోచనలు చేయటం చేతకాలే. చేయగలిగితే ఆలోచనలు పూర్తిగా అదుపులో పెట్టుకోగలిగితే మంచి వైశ్యులం అవుతాం మనం. ఆ తర్వాత ఆలోచనలన్నింటినీ కూడా మనం పూర్తిగా మన వశంలోకి తీసుకుని కోరికలన్నింటినీ కూడా కావలసినటువంటి రీతిలో దండనిస్తూ శరీరం మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకున్న తర్వాత విజ్ఞానమే కోశంలోకి ప్రవర్తించగలం. అంతకంటే ముందు విజ్ఞానమే కోశంలోకి ప్రవర్తించలేము. విజ్ఞానమే కోశంలోకి వెళ్ళాము మనం, ప్రవేశించాం. ప్రవేశిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి ధర్మం ఏమైంది? బ్రాహ్మణ ధర్మం అయింది. ఆ క్షణంలో నిశ్చింతగా హాయిగా ఇంతకంటే అద్భుతమైనటువంటి జీవన లక్ష్యం యొక్క పరమావధి లేదు అని వాడు కూర్చుని ఈ ఆలోచనలన్నింటినీ నిగ్రహించుకుని భరత స్థితికి వస్తే, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి శ్లోకంలో మూడు పదాలు ఉన్నాయని చెప్పాను కదా. భరతుడు, జటాధారి అయినటువంటి రాముడు, కుటీరంలో ఉన్నవాడు. భరతుడు అంటే అర్థం ఏంటి? రతి భా మీద, భా అంటే వెలుగు మీద, విజ్ఞానమే కోశంలో అనంతమైనటువంటి వెలుగు నిలిగి ఉంటుంది. దాని మీద మాత్రమే అతనికి ఆసక్తి కలిగి ఉంది. రాముడు కావాలి తప్ప రామరాజ్యం అతనికి అక్కర్లే. అంటే ఏంటి రామరాజ్యం అంటే? రాముడు వల్ల లభించేది. అక్కడ కూడా పెద్ద సెల్ఫిష్నెస్. ఏ కులం లక్షణం అది? ఈ ఆలోచన, రాముడిని మనం పట్టించుకుంటే ఎలాగో రామరాజ్యం మనకు వస్తుంది. ఇది ఏ కులం యొక్క ఆలోచన? వైశ్యం క్షత్రియుడు అంటే తంతానంటాడు. ఇక్కడ తంతమేనే ఆలోచన అంతే. సహజంగా వాడిని పట్టేసుకుంటే మిగతా పనులన్నీ జరిగిపోతాయి. భరతుడు ఎవరిని చూశాడు? జటాధారి అయినటువంటి రాముణ్ణి చూశాడు. జటలు, ఒక రాజు ఉన్నాడు అనుకో, వాడి గడ్డం మీసాన్ని తగిలించి జటాధారిగా వేషం వేస్తే ఒప్పుకోం కదా, కిరీటం పెట్టాలి. ఆ రాజుకే గడ్డం పెట్టేసి జుట్టు ముళ్ళు వేసేసి పెట్టేస్తే మనకెవడు గుర్తొస్తాడు? ఋషి గుర్తొస్తాడు. జటాధారి అయినటువంటి రాముడు, రాజు అయినటువంటి రాముడు అక్కర్లే సాధకుడికి. ఋషిత్వము, ఆ ఋషిత్వంలో ఉన్నటువంటి విభిన్న స్థాయిలు గుర్తించి, కుటీరం అంటే అయాచక అపరిగ్రహ వ్రతము పాటించేటటువంటి స్థలం. నేను చెప్పాను కదా, బ్రాహ్మణత్వం అంటే ఎలా ఉంటుంది వాళ్ళ ఒంటిళ్ళు? అన్నీ ఉంటాయి వాళ్ళ ఒంటిట్లో. పడుకునే ముందు వరకు, నిద్రపోయే ముందు ఏం చేస్తారు వాళ్ళు? మొత్తం ఒంటిళ్ళు ఖాళీ చేయాలి, ఏమీ ఉండదు. ఆఖరికి కట్టెపుల్లలు కూడా ఉంచారు వాళ్ళు, మొత్తం అలగేసి ముగ్గులేసి పడుకుంటాడు. మరి రెండో రోజు పొద్దున్న ఏమవుతుంది తెలియదు. మరి మన ఆశ్రమాలలో కుటీరాలు అనొస్తా వీటిని? కుటీరాల యొక్క మానసిక స్థితి అయినా కనీసం ఇక్కడ మనం తెచ్చుకోగలిగితే. కానీ ఏమవుతుంది, మెల్లిమెల్లిగా కుటీరాల పేరుతో భవంతులు నిర్మించబడుతున్నాయి. అది జాగ్రత్త పడండి సాధకుడు, మీరు ఆశ్రమాల పేరుతో భవంతులు నిర్మించుకుంటారేమో, మీరు సాధన పేరుతో అయం పటాటోపహ చేసుకుంటారేమో, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జటాధారి అయినటువంటి రాముడు, కుటీరంలో ఉండేటటువంటి రాముడిని మాత్రమే మీరు కోరుకోండి. కానీ రాజమహల్లో రాజ వ్యవస్థలో కిరీటధారి అయినటువంటి రాముడు, రాముడు గొప్పవాడే, కానీ ఆ రాముడు మాత్రము మిమ్మల్ని కొమ్మ ముంచుతాడు. భార్యను తీసుకెళ్లి ఎక్కడ పడేశాడు? అడవిలో పడేశాడు. భార్యనే అడవిలో పడేసినవాడు మిమ్మల్ని ఎక్కడ పడేస్తాడో ఏంటి గ్యారంటీ లే. అంచేత కుటీరంలో ఉన్నటువంటి రాముడు అయితే ధైర్యం, రాక్షసుని సంహరిస్తాడు, కష్టాలు వస్తే వాళ్ళుకుంటాడు, ఆఖరికి వెనకాతల చెట్ల తాటు నుంచి అయినా కూడా, చెట్ల తాటు నిలబడైనా సరే మీ శత్రువును సంహరిస్తాడు. అడవిలో ఉన్నటువంటి రాముడు, కుటీరంలో ఉన్నటువంటి రాముడు. అయోధ్యలో రాజా రాముడు ఏం చేస్తాడు? భార్యను కూడా తీసుకెళ్లి, పిల్లలు పుట్టినా పిల్లల్ని గుర్తించలేడు, వాళ్లతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేశాక కూడా, యుద్ధం చేస్తున్నప్పుడు కూడా తెలియదు వాడు నా పిల్లలే అని. పాపం అర్థమవుతుంది కదా ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. కుటీరాలు కావాలో రాజమహల్ కావాలో నిర్ణయించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఇంతకంటే ముందు ఏం చదువుకున్నాం మనం? స్థూల శరీరం యొక్క ధర్మాలు, కామమయ శరీరం యొక్క ధర్మాలు, మనోమయ కోశం యొక్క ధర్మాలు, విజ్ఞానమయ కోశం యొక్క ధర్మాలు మీకు తెలిసిపోతే ఎంత శక్తి మీ చేతిలోకి వస్తుంది? అనంతమైనటువంటి శక్తి మీ చేతిలోకి వస్తుంది. ఆ శక్తి చేతిలోకి రాగానే గురుదేవులు మా ఆత్మగదిలో నిజం ఒప్పుకుంటే మంచిది, నాకు కూడా ఒక కోరిక వచ్చింది అన్నాడు ఆయన. అసలు ఆలోచనలు ఏం రావు ఆయనకి, ఆయన మనసులో ఆయన ఆలోచనలు అంటూ ఏముండవు. ఎవరు ఆలోచనలు అంటే, జటాధారి ఉన్నాడు ఇక్కడ చెప్తున్నట్టు, ఆయన ఆలోచనలు మాత్రమే ఆయన శరీరంలో, ఆయన గురువు యొక్క ఆలోచనలే. ఆయన కుటీరం కూడా లేదు పాపం, డేరా ఉంటుందంటే ఒక 3 రోజులు అయిపోగానే ఆయన నోట్లోంచి ఒకే ఒక మాట వస్తుంది, డేరా డండా ఉఠావ్ అని. ఎక్కడ పోతాడో మళ్ళా భగవంతుడు తెలియాలి, ఎవరా అదృష్టవంతులో ఏ క్షేత్రానికి వాడు వెళ్తాడు. అంచేత ఈ అనంతమైనటువంటి సామర్థ్యం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో, గురువు గారికి కూడా ఒక్కసారి అనిపించింది, నేను కూడా బాబానైపోతే ఆశ్రమాలు అవి నిర్మించేసుకుందాం. ఏముంది, చాలా సింపుల్, గాయత్రి మంత్ర సాధకుడికి ఇతరుల కోరిక తీర్చుకోవడానికి. అందులో మనం కోరిక కోరేది అసలు అర్థం పర్థం లేని కోరికలు. ఆ కోరికలు తీర్చడానికి వాళ్ళకి అసలు శ్రమే ఉండదు, ప్రకృతి చేస్తున్నావంతా. డాక్టర్ ఇప్పుడు మన రోగాలు నయం చేస్తున్నాడు. డాక్టర్ ఏం నయం చేయటం లే, డాక్టర్ ఏమైనా రుషా? డాక్టర్ మన రోగాలు ఎలా నయం చేయగలుగుతున్నాడు? ప్రకృతి యొక్క ధర్మం తెలుసుకున్నాడు, స్థూల శరీరాన్ని, దానికి కావాల్సినటువంటి ఆ 2-3 పదార్థాలు ఏవో మన నోట్లో కుక్కుతాడు, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు కుక్కి డబ్బు లాగేస్తాడు. మరి గాయత్రి మంత్ర సాధకుడికి అది ఎంత సులభమో మీరు ఊహించుకోండి. మరి అదంతా మనం చేయటం మొదలెడతామేమో జాగ్రత్త. నిరీక్ష ముహూర్తంతో దదర్శతు భరతో గురుం, దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటా మండల ధారిణం. భౌతిక జగత్తులో కుటీరము కంటే ఎక్కువ పారాఫెర్నేలియా పెంచుకోకండి,